Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగా అయితే కరెంట్ అఫైర్స్ విషయము నేను అంటే ఏదైనా ఒకటి తేలిన తర్వాత మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే ఏం తేలకుండా మనము ఏమో ఒడ్డును కూర్చుని కొమ్ములు బేరమాడినట్టు, చెరువులో ఉన్న గేదెలు కొమ్ములు బేరమాడినట్టు ఎందుకులే అని చెప్పి. బట్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ధర్నాలు సమ్మెలు వీటికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం, అసలు సంక్షోభానికి కారణాలు ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి, యూనియన్స్ ఏమంటున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి కదా. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే TSRTC ఆర్థిక సంక్షోభానికి కార్మిక సంఘాలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తుంటే మా తప్పేం లేదని సంఘాలు చెప్తున్నాయి. ఇంతకీ అసలు ఆర్టీసీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఆర్టీసీ పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేయాలి, అసలు ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా కానీ ఇదంతా కూడాను సమ్మె ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మనకి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మీడియాలో ప్రతిరోజు వాళ్ళేమో ఓ అసలు ఊదర కొట్టేస్తున్నారు కాబట్టి మనము అంత అంటే ఏకపక్షంగా ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ సెకండ్ పాయింట్ ఒకటి, టు బీ వెరీ ఫ్రాంక్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రస్తుతం ఎక్కడైనా సరే మీడియా అనేది ఒక పెయిడ్ రిసోర్స్గా మారిపోయింది. అక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ప్రోగానే మాట్లాడాలి, వాళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడితే ఖచ్చితంగా ఇంకా వాళ్ళని టోటల్ అక్కడ అబాండన్ చేసేస్తారన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడాను అంటే అది మరీ కొంచెం టూ మచ్ అనుకోండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడాను కొంచెం ఎక్స్ట్రాలే చేస్తుంది, దానికి తగ్గట్టే వీళ్ళు కొంచెం అంటే మనకి అగెన్స్ట్గా ఉన్న మీడియాని ఎప్పుడైనా సరే తొక్కి పెట్టాలని చెప్పి వీళ్ళు కూడా నా మీడియాని అక్కడ బ్యాన్ చేశారు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతో నష్టాల్లో ఉన్నది. అదేదో ఒక్కసారిగా ఓవర్ నైట్ వచ్చింది కాదు, టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకి 11 కోట్ల రూపాయల వరకు వస్తుంది. 2018-19 ఏడాదికి ఇది 3,976 crores. ఇది ప్రతి ఏడు మారుతూ ఉంటుంది వేరే మార్గాల ద్వారా, అంటే షాపులు అద్దెలు కానీ ప్రకటనలు కానీ పార్సిల్స్ కానీ ఇలాంటి వాటి నుంచి కూడా 1,000 crores దాకా వస్తుంది. అన్నీ కలిపి 2018-19 ఆర్టీసీ ఒక స్థూల ఆదాయం వచ్చేసి 4,882 crores. ఖర్చు విషయానికి వస్తే ఆదాయం కంటే ఏటా 1,000 crores వరకు అదనపు ఖర్చు అవుతూ ఉన్నది అని అంటున్నారు. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం ఏముంటుంది, జీతాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది, ట్యాక్సెస్ ఉంటాయి. ఈ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ప్రతి ఏడు నష్టాల బాట పడుతుంది. 2018-19 ఆర్టీసీ స్థూల నష్టం వచ్చేసి 928 crores. సో ఈ స్టాటిస్టిక్స్ ఆధారం ఒకతను చెప్పాడు విత్ స్టాటిస్టిక్స్, నేను అతని పేరు చెప్పదలుచుకోలేదు బికాస్ మళ్ళీ తన రిస్క్లో పడతాడు, నాకు తెలిసిన అతను. అయితే ప్రైవేట్ సంస్థలు అయితే కనుక ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే టికెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాయి, అది తెలిసిన విషయం. లైక్ ఇప్పుడు ఫ్లైట్స్ కానీ ఏవైనా సరే మనము పైగా దాంట్లో ఏంటంటే కుక్కీస్ కూడా సేవ్ అయి ఉంటాయి కదా, మనం గూగుల్లో ఒకటి చూసి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లైట్ ఫేర్ అని చూసి 10 సార్లు చూసామనుకోండి ఆ కుక్కీస్ అవి సేవ్ చేసుకుంటాయి కాబట్టి ఒక వీళ్ళకి చాలా మ్యాండేటరీ అవసరం ఉందని చెప్పి ఆబ్వియస్గా మనకు తెలియకుండా ఇందాక 2,900 ఉంటే ఇప్పుడు 3,600 అయిపోతుంది. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ప్రైవేట్ బస్సు మన ఈ ట్రావెల్స్ ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారు. పండగ టైం వచ్చిందంటే మధ్యలో రెండు ఇట్లా అటు ఇటు ఉంటాయి కదా కుర్చీలు, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, దాని మధ్యలో కూడా ఒక కుర్చీ వేసేసి మరి అక్కడ కూడా కూర్చోబెట్టేసే రకాలు కూడా ఉన్నారు. టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు. స్లీపర్ అయితే మామూలుగా ఉన్నప్పుడు 900 రూపీస్ ఉండే స్లీపరు బెంగళూరుకి నేను చూశాను, ఫెస్టివ్ సీజన్ కానీ లేకపోతే కొంచెం బాడ్ డిమాండ్ ఒక 4 డేస్ కలిసి వచ్చిన టైం ఏదైనా ఉంటే వెళ్లాల్సి వస్తే కనుక యూ హ్యావ్ టు షెడ్ నాట్ లెస్ దాన్ 2,000 రూపీస్, అంటే 1,100 ఎక్కువ ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. టికెట్ రేట్స్ పెంచడం ద్వారా ప్రైవేట్ వాళ్ళైతే పెంచుకుంటారు, అంటే వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటారు, లేదా నష్టాలను కొంచెం పూడ్చుకుంటారు కానీ, లేదా నష్టాలు వచ్చే మార్గాలను అసలు రద్దు చేసేస్తారు టోటల్గా, అసలు అటువైపు నడపరు. లైక్ ఇప్పుడు పూణేకి అక్కడికి ఎక్కడైనా పెద్దంత జనాలు రావట్లేదు అనుకోండి, ఓ నలుగురు ఐదుగురు లేకపోతే ఒక 10 మంది అంతే బస్సు మొత్తం మీద, అప్పుడు అసలు ఆ సర్వీస్ని క్యాన్సిల్ చేసేస్తారు ప్రైవేట్ వాళ్ళు. సారీ అండి, బస్సు ఏదో ప్రాబ్లం వచ్చింది ఏదో చెప్తారు, మొత్తానికి మూసేస్తారు. కానీ ఆర్టీసీ అలా చేయలేదు, ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో ఆర్టీసీ ఇష్టం వచ్చినట్టు రేటు పెంచడానికి ఉండదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే రేట్లు పెంచాలి, ఫస్ట్ పాయింట్. కొన్ని వర్గాలకి ఆర్టీసీ ఉచితంగా ఆరు రాయితీలతో కూడినటువంటి ప్రయాణం అందిస్తుంది, లైక్ కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఆర్ నామమాత్రపు ఛార్జీలతోటి ప్రయాణిస్తూ ఉంటారు, స్టూడెంట్ పాస్ అని అదని ఇదని. అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడాను 30% నుంచి 50% వరకు వాళ్ళకి రాయితీ ఉంటుంది, అండ్ ఇంకా చాలా ఉంటాయి ఇలాగా. సో వాళ్ళకి ఆ బస్సు ప్రయాణాల్లో రాయితీ వస్తుంది, వేరే ప్రైవేట్ దాంట్లో మీకు అవేవి ఉండవు. అండ్ చాలా ఊళ్ళకి బస్సు నడిపించేటప్పుడు బస్సులో తగినంత మంది ప్రయాణికులు ఉండరు, బస్సు వెళ్ళే దూరము, ప్రయాణికుల సంఖ్య, దానికి వచ్చే ఆదాయం వీటిని బట్టి చూస్తే ఆ బస్సు తిప్పడం వల్ల చాలా నష్టం వస్తుంది. స్టిల్ ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా బస్సుల్ని తిప్పుతూ ఉంటారు. ఆర్టీసీ పల్లె బస్సులకే కాదు, సిటీ బస్సులకు కూడా నష్టాలు చాలానే ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఎటు తిరిగి చూసినా కూడా వీళ్ళు ఇట్లాంటి కొన్ని డేరింగ్ స్టెప్స్ అయితే తీసుకోలేరు. ఇక రకరకాల వర్గాలకు రాయితీలు ఇస్తూ నష్టాలు వచ్చే మార్గాల్లో కూడా బస్సులు నడుపుతున్నప్పటికీ డీజిల్ మీద ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ సంస్థలతో సమానంగానే చెల్లించాలి కదా, దాంట్లో ఏమీ ఉండదు, వీళ్ళకేమీ స్పెషల్ డిస్కౌంట్స్ ఏమి ఉండవు. బండి కొంటే మోటార్ వాహనాల చట్టం ప్రకారం రోడ్ ట్యాక్స్ కట్టాలి. కొన్ని కమర్షియల్ వెహికల్స్ కొన్నప్పుడు ఒకేసారి కాకుండా 3 నెలలకోసారి 7 నెలలకోసారి కూడా ట్యాక్సులు చెల్లించే విధానం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లాగే ఆర్టీసీ కూడా ఈ పన్ను కడుతోంది. ప్రభుత్వానికి రవాణా శాఖ ద్వారా ఆర్టీసీ చెల్లించినటువంటి రోడ్ ట్యాక్స్ ఎంతో తెలుసా? 2014-15లో 193 క్రోర్స్, 2015-16లో 192 క్రోర్స్, 2016-17లో 5 క్రోర్స్, 2017-18లో 25 క్రోర్స్, 2018-19లో 236 క్రోర్స్ కట్టింది రోడ్ ట్యాక్స్ ఏడాదికి అది. సో డీజిల్ అండ్ ఇంకా మిగతా ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు స్పేర్ పార్ట్స్ మరి కొనాలంటే స్పేర్ పార్ట్స్ మీద కూడా పన్ను కట్టాలి కదా, జిఎస్టీ ఉంటుంది. అండ్ డీజిల్ మీద ఆర్టీసీ కట్టే వ్యాట్, కేవలం వ్యాట్ ఏడాదికి సుమారుగా 600 కోట్లు ఉన్నది. ఇక శాలరీస్ విషయంలో ఆర్టీసీకి ప్రైవేట్ సంస్థలకి చాలా తేడా ఉంటుంది. కార్మిక చట్టాల ప్రకారం ఆర్టీసీ ఇచ్చినట్టుగా జీతాలు, సౌకర్యాలు ప్రైవేట్ సంస్థలు ఇవ్వవు. అండ్ ఫర్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆర్టీసీకి సుమారు 3000 కోట్లు అప్పులు ఉన్నాయి, అండ్ 1వ తారీఖున జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఒక సొసైటీగా ఏర్పడి వాళ్ళ జీవితం ఎలా ఉన్నది ఏంటి అనేది ప్రతిరోజు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక సంఘం అంటూ ఉన్నది అని అంటే, ఒక సొసైటీ ఉన్నది అని అంటే వాళ్ళ కష్టాలు అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు కదా. అలా ఆర్టీసీ కార్మికులందరూ ఒక సొసైటీగా ఏర్పడిన తర్వాత వాళ్ళ శాలరీలో నుంచి కొంత సొమ్ముని పొదుపు చేసుకుంటారు, దాని నుంచి అవసరమైనటువంటి వాళ్ళ అప్పులు తీసుకుంటారు, దాన్ని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటారు. ఆ సంస్థ దగ్గర సుమారు 560 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఇలాగా, అంటే ప్రతి వాళ్ళ శాలరీ నుంచి కొంచెం అమౌంట్ తీసుకుని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు అందరూ జమ చేసుకుంటూ దాంట్లో నుంచి ఎవరికి ఏదైతే అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకుంటూ లోన్ రూపంలో కానీ విడిగా కానీ తీసుకుంటూ ఉంటే సుమారు 560 క్రోర్స్ ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది, జనాలు అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ కట్టింది. ఆర్టీసీ కార్మికులకి 2007లో పే రివిజన్ జరిగింది, ఇప్పటి వరకు ఆ పే రివిజన్ జరిగిన కొత్త జీతాలు అమలు కాలేదు. అండ్ రిజైన్ చేసినటువంటి కార్మికులకి పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇవి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దాఖలైనటువంటి ఒక దరఖాస్తుకి 2019 సెప్టెంబర్లో ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఇచ్చినటువంటి సమాధానం కింద గణాంకాలకి ఆధారం, ఏ సంవత్సరము ఆర్టీసీకి ఇవ్వాల్సినంత సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదు అని చెప్తున్నది ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏ సంవత్సరము కూడా పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించలేదు. అంటే ఆర్టీసీ అడిగిన బకాయిలు ఎంత, గవర్నమెంట్ చెల్లించింది ఎంత అనే స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే 2014-15కి ఆర్టీసీ సంస్థ అడిగింది 528 అయితే, 528 crores అయితే గవర్నమెంట్ ఇచ్చింది 118 crores మాత్రమే. 15-16కి 535 crores, 102 crores ఇచ్చింది. 16-17కి 553 crores అడిగితే 27 croresే ఇచ్చింది. అంటే నాట్ ఈవెన్ చెప్పాలంటే ఒక 0.5% కూడా కాదు. 2017-18కి 560 crores టీఎస్ఆర్టీసీ అడిగితే 260 crores ఇచ్చింది. ఇక 2018-19కి 644 crores అడిగితే 130 crores ఇచ్చారు. అండ్ వీటితో పాటు, వీటికి అదనంగా, గవర్నమెంట్ తన పూచీకత్తు మీద ఆర్టీసీకి కొన్ని అప్పులు ఇప్పించింది. వాటిని తిరిగి చెల్లించడానికి కొంత మొత్తం ఇస్తుంది. అలా ఇస్తున్నటువంటి సొమ్ము చూసుకుంటే 2014-15లో ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము 190 crores, 15-16లో 21 crores, 16-17లో 197 crores, 2017-18లో 231 crores, అండ్ 2018-19కి వచ్చేసరికి 168 crores. ఇక కొత్త బస్సులు కొనుక్కోవడానికి ఆర్టీసీకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సొమ్ము 2014-15లో 79 crores, 15-16లో 39 crores, 16-17లో 10 crores, 17-18లో 70 crores, 18-19లో 35 crores. ఇక 2019-20 అంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లో టీఎస్ఆర్టీసీకి కేటాయింపులు ఎలా జరిగినాయి అవన్నీ కూడా నేను చెప్తాను. అప్పులు కట్టడానికి ఇచ్చినటువంటి అప్పు, అంటే టీఎస్ఆర్టీసీకి ఉన్న అప్పుల్ని తీర్చడానికి ఇచ్చినటువంటి అప్పు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను చెప్తాను. బట్ ఈ చిన్న విరామం తర్వాత
మౌనం ఈ విజయం ఇదేనా, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఆ ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం
ఇదే నా చెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమానికి. సో 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించినటువంటి విషయాల గురించి నేను చెప్తానని చెప్పాను కదా. అప్పులు కట్టడానికి గవర్నమెంట్ టీఎస్ఆర్టీసీకి ఇచ్చింది 70 కోట్లు, కొత్త బస్సులు కొనడానికి 140 క్రోర్స్, తర్వాత ఆర్టీసీకి సంబంధించి ప్రస్తుతానికి మొత్తం 850 కోట్ల అప్పులకి ప్రభుత్వం నేను పూచీకత్తుగా ఉంటాను అని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ కష్టాలన్నిటి నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలనేది ఒకటే క్వశ్చన్. ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి సొల్యూషన్తో ముందుకు వచ్చారు. ఈ అంశం మీద ఎస్పెషల్లీ కొంతమంది కార్మిక నాయకులు, కొంతమంది రిటైర్డ్ అధికారులతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు సూచించినటువంటి పరిష్కార మార్గాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ పన్నుల భారాన్ని తగ్గించాలి. ఎందుకంటే గవర్నమెంట్కి ఆర్టీసీ కట్టే పన్నుల నుంచి కొంచెమైనా రాయితీ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి. వీలైతే పన్నులు అసలు తీసేయాలి లేదంటే తగ్గించాలి. ఎందుకంటే రోడ్ ట్యాక్స్, డీజిల్ మీద వ్యాట్, విడిభాగాల మీద అంటే ఈ స్పేర్ పార్ట్స్ వాటి మీద, తర్వాత సర్వీస్ ట్యాక్స్ మన జిఎస్టీ, ఇవన్నీ ఏటా దాదాపు 1000 కోట్ల వరకు ఉన్నాయట. మరి అవన్నీ కూడాను కడుతూ ఉన్నారు, కానీ వాళ్ళకు రిటర్న్లో వాళ్ళకి వస్తున్నదైతే ఏమీ లేదు. మొత్తం టోటల్లీ నష్టాల్లో కూరుకుపోతుంది. సో ఈ ట్యాక్సుల నుంచి కొంచెమైనా రాహత్ అనేది ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే డీజిల్ మీద సబ్సిడీ, ఆర్టీసీ ఖర్చులో ఆల్మోస్ట్ 1/3 డీజిల్కే వెళ్తుంది. అండ్ డీజిల్ ధర పెరిగే కొద్దీ ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుంది. చెప్పాలంటే ఇది వరకు డీజిల్కి పెట్రోల్కి మినిమం 20 రూపీస్ తేడా ఉండేదిట. ఆ తర్వాత నెమ్మదిగా మారి ఇప్పుడైతే హార్డ్లీ 5 రూపీస్ కూడా లేదు. ఇంకా అంతకుముందు సగానికి సగం ఉండేది, ఆ తర్వాత 20 రూపీస్కి వచ్చింది, ఇప్పుడు 5 రూపీస్కి వచ్చింది. ఇంకా రేపు పొద్దున మేబీ డీజిల్ ఓవర్టేక్ కూడా చేయొచ్చు పెట్రోల్ని. అసలు ఎవరైనా సరే డీజిల్ కార్ కొంటే ఇంకా 100,000 రూపాయలు ఎక్కువ, ఎందుకంటే అది కొంచెం ఎకనామికలీ ఫీజిబుల్ అనేది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ విధంగా చూస్తే కనుక అసలు డీజిల్ ఎంత పెరిగిపోతుంది రోజు రోజుకి రేటు భయంకరంగా తయారవుతుంది. సో ఆర్టీసీ మీద మనం అంటే సరే ఏదో డీజిల్ కారు కొనుక్కున్నా హార్డ్లీ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే మనం గొప్పగా వెళ్తే ఎక్కడికి వెళ్తాం, అంత రోజు సూర్యాపేట కోదాడ బస్సు టైప్లో రోజు అప్ అండ్ డౌన్ చేయం కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బస్సెస్, ఎస్పెషల్లీ ఆర్టీసీ బస్సెస్, అవి సురక్షితము, శుభప్రదము, తర్వాత ఇట్లాంటివన్నీ చెప్తుంటారు, ప్రగతి రథచక్రాలు ఇవన్నీ కూడాను, అవన్నీ రాయటానికి ఓకే, కానీ ఎంత నష్టాల్లో ఉన్నది అనే విషయము ఇవన్నీ స్టాటిస్టిక్స్ చూస్తే నాకు అప్పుడు కరెక్ట్గా అర్థమైంది. దాంతో మాట్లాడిన తర్వాత అదనపు భారం పడుతున్నది కాబట్టి, లైక్ ఇప్పుడు ఎయిర్ప్లేన్స్ ఉన్నాయి, వాటి ఫ్యూయల్ మీద వ్యాట్ తక్కువగా ఉంది చెప్పాలంటే. రైల్వేస్కి డీజిల్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే సరఫరా చేస్తుంది. లైక్ కేరళ, తమిళనాడు ఆర్టీసీలు కూడా వాళ్ళు ఏంటంటే డీజిల్ సబ్సిడీ మీద ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే ఆ స్టేట్లో వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు వాళ్ళకి మరి ఉన్న అండర్స్టాండింగో మరేమో తెలియదు, కానీ గవర్నమెంట్ బాగానే చక్కగానే దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ హెల్పింగ్ హ్యాండ్. ఇక్కడ కూడా అలా చెయ్యాలి. ఆర్టీసీ ఏటా 25 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ ధర 1 రూపాయి పెరిగితే ఆర్టీసీ మీద 25 కోట్ల అదన భారం పెరిగినట్టే కదా ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే. సో అందుకని ఖచ్చితంగా కొంచెం వెసులుబాటు ఇవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, లేదా అట్లీస్ట్ తీసేయాలి మొత్తం, ఇంకా అదైతే ఇంకా మరీ ఉత్తమం అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే స్టేజ్ క్యారియర్ అంటే స్టేజు ఆర్ స్టాప్కి కూడా బస్సు ఆపి ప్రయాణికులను తీసుకెళ్ళేటటువంటి స్వేచ్ఛ ఒక ఆర్టీసీకే ఉంది. ప్రైవేట్ సంస్థలకి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి తీసుకెళ్లే వెసులుబాటు మాత్రమే ఉంది తప్ప మళ్ళీ మధ్యలో ఇంకెక్కడన్నా ఆపి తీసుకోవడాలు ఇలాంటివి సాధారణంగా అందులో ఉండవు. వేరే ఆర్టీసీ అలా కాదు, కొంచెం మనం ఇలా గోక్కోవడానికి చేయి పైకెత్తినా కూడాను వాళ్ళేమో ఆపేస్తారు. సో ప్రైవేట్ సంస్థలు దారిలో బస్సు ఆపి ప్రయాణికులు లెక్కించుకోవడానికి ఎలా అయితే రూల్స్ ఒప్పుకోవో ఇవి అమలు కావట్లేదట. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపేయడాలు, ఫుల్ అయిపోయినా కూడాను పర్వాలేదు ఒక 200 ఎక్స్ట్రా ఇస్తే ఎక్కించుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. వాటిని గనక నిజంగా కొంచెం గట్టి రూల్స్ పెట్టి కట్టడి చేస్తే ఆర్టీసీలో ఆబ్వియస్లీ ఎక్కుతారు కాబట్టి అప్పుడు వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే అక్రమంగా తరలించడం, బీట్ గూడ్స్ ఆర్ హ్యూమన్స్, జనాలు ఎక్కేటప్పుడు ఈ అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో, అంటే డబ్బులు కొంచెం అలా సైడ్కి ఇచ్చి ఒక 50 ఎంత ఇచ్చి ఎక్కడము ఇలాంటివి, ఆ రూల్స్ కనుక ఖచ్చితంగా అమలు చేస్తే ఆర్టీసీకి కొంచెం లాభాలు పెరుగుతాయి. అండ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇప్పుడు పల్లె వలుగు, సిటీ బస్సులు ఇవన్నీ నడపడంతో మనకి అంటే ఎంత రెవెన్యూ వస్తుందనేది పక్కన పెడితే నష్టాలను పూడ్చుకోవడానికి ఆర్టీసీకి గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పి నిధులు కొన్ని ఇవ్వాలట. ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉంది కదా, దాని ద్వారా సిటీ బస్సులు నష్టాలు పూడ్చాలని డిసిషన్ తీసుకున్నా కూడా అది అసలు అప్పుడు అమలు కాలేదు. అలా కాకుండా ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే పల్లె వెలుగు సిటీ బస్సులు నడపడంలో ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటిని పూడ్చడానికి అది ఉపయోగపడుతుంది ఆ ఫండ్. అలాగే ఆర్టీసీ విధి రకరకాల మన చాలా రకాల వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా రాయితీలు, ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేస్తూ ఉంది కదా, దీనివల్ల సుమారుగా 500 కోట్లు భారం పడుతుందని అంచనా. ఆ సొమ్ము ఎప్పటికప్పుడు ఇస్తే ఆర్టీసీ మీద భారం ఉండదు అనేది ఒక ప్రతిపాదన. లైక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, క్యాట్ కార్డ్ హోల్డర్స్ అవ్వచ్చు, స్టూడెంట్ పాస్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ దానివల్ల ఏదైతే ఇప్పుడు వీళ్ళైతే రాయితీలు ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు, బట్ వీళ్ళకి మాత్రం రాయితీలు ఎటువంటివి రావట్లేదు కదా, రోడ్ ట్యాక్స్ విషయంలో కానీ, స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ, లేకపోతే జిఎస్టీ మన డీజిల్ వ్యాట్ విషయంలో కానీ దేంట్లో కూడా వీళ్ళకైతే ఎటువంటి సబ్సిడీలు లేవు కదా. సో అలాగా మరి ఇప్పుడు ఈ స్టూడెంట్ పాసులు వీటి వల్ల ఎవరైతే ఇప్పుడు వీళ్ళకి సబ్సిడీస్ ఎవరికైతే ఇస్తున్నారో వాటి ద్వారా వీళ్ళకి అదనపు భారం 500 కోట్లు పడుతుంది ఏడాదికి. అది అట్లీస్ట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళకి కొంచెం పాసిఫై అవుతుంది అనేది ఒకటి. ఇంకోటి ఆస్తుల వినియోగం, ఆర్టీసీకి చాలా భూములు ఉన్నాయి, వాటిని ఈ కమర్షియల్ వాల్యూకి ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం వాటిలో చాలా వరకు బ్యాంకుల తాకట్టుల్లో ఉన్నాయి. సో వాటిని విడిపించి అదేమైనా కమర్షియల్గా గనక రెంటల్ పర్పస్కి కానీ దేనికైనా సరే వాడితే కొంచెం దానికి ఫీజిబిలిటీ ఉంటుంది అనేది ఒకటి. అలాగే ఆర్టీసీ పాత బస్సుల్ని గూడ్స్ కోసం అని చెప్పి మలచడం కొంచెం సులువు అవుతుంది. వాటిని సరుకు రవాణాకు ఉపయోగిస్తే మేబీ కొంచెం అయినా రెవెన్యూ పెరుగుతుంది. దానిలో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా చేయించకుండా మూలపడేయడం వల్ల అనవసరంగా ఇబ్బంది అయిపోతుంది అని. అలాగే కర్ణాటక తరహాలో ఆర్టీసీని విభజన చేయాలి. ప్రజా రవాణా ఎక్కడ గవర్నమెంట్ సహకారం లేకుండా నడవదు, నష్టాలని ప్రభుత్వమే భరించాలి. అండ్ ఇంకా ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే విలీనం. ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, 1950 నాటి ప్రజా రవాణా సంస్థల చట్టం కింద ఇది ఏర్పడింది. సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని టీఎస్ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విలీనం మీద పట్టుబడడానికి గల కారణాల గురించి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఏమంటాడంటే, మేము ఆల్రెడీ విసిగిపోయి ఉన్నాము, ప్రతిసారి అడుక్కుంటున్నాము ఆ బకాయిలు ఇవ్వండి, ఈ నిధులు ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి అని. బతిమాలి బతిమాలి మాకు విసుగు వచ్చేసింది, సో అందుకే విసిగిపోయి ఇలా అడుగుతున్నాం, విలీనం చేస్తే ఈ తిప్పలు మాకు ఉండవు అనేది మా ఉద్దేశం అని చెప్పాడు. అండ్ దెన్ విలీనం ప్రసక్తే లేదు అని తెలంగాణ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్నటువంటి సున్నిత పరిస్థితుల దృష్ట్యా హయ్యర్ ఆఫీషియల్స్ ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా కనీసం వాళ్ళు సుముఖంగా లేరు. ఇక మరి బకాయిలు అంత భయంకరంగా ఉన్నాయి కదా, విలీనం కాకుండా ఇంకేదైనా మాట్లాడండి అని వాళ్ళు అంటున్నారు. ఇంకేముంటాయి నష్టాల్లో ఉన్న కంపెనీకి? ఇంకా వివరంగా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మింటికి మాగే అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి ఇలాగా వీళ్ళేమో విలీనం గురించి మాట్లాడుతున్నారు, అండ్ గవర్నమెంట్ ఏమో విలీనం మినహా మిగతా అంశాల్లో ఏమైనా ట్రై చేద్దామా అనుకుంటే గవర్నమెంట్ వైఖరి గురించి సీఎంఓ ప్రకటనలు మాత్రం కొద్దిగా వస్తున్నాయి. వాటిలో ఏంటంటే గవర్నమెంట్ బకాయిల గురించినటువంటి ప్రస్తావన కంటే ఆర్టీసీని భవిష్యత్తులో ఎలా నడపాలి అన్న దాని మీద ఎక్కువ సమాచారం ఇస్తున్నారు. ఆర్టీసీకి గవర్నమెంట్ బకాయిల మీద తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక వ్యాసం రాశారు నమస్తే తెలంగాణలో. దాంట్లో ఆయన వైఖరి చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఆర్టీసీ అప్పులకి ఏటా ప్రభుత్వం 250 crore వరకు వడ్డీలు కడుతుంది. 2013 పెంచిన 44% ఫిట్మెంట్ భారం ఏడాదికి 900 crore. అండ్ 2018 జూన్లో ప్రకటించినటువంటి 16% మిడ్ టర్మ్ భృతి ఏదైతే ఉందో ఆ భారం కూడా గవర్నమెంటే భరిస్తుంది. మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ జీతాలు, సౌకర్యాలు ఉన్నాయి. 2014 అండ్ 2019 మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీకి దాదాపు 4,000 crore ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా ఇవ్వలేదు. ఇంత చేసిన నష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది యూనియన్సే ఆలోచించుకోవాలి అని. ప్రభుత్వ షరతులకి కార్మికులు అంగీకరిస్తారా లేదా, అలాగే ఆర్టీసీ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి గవర్నమెంట్ తన వంతు సహాయం అందిస్తుందా లేదా అనేది ఇంకా ఎటు తేలలేదు. బట్ ఈ విషయంలో మిగతా వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తూ, లైక్ క్యాబ్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడాను వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం. బస్సులు ఎటు ఆగిపోయినాయి దసరా టైం అంటే, పీక్ టైం దసరా అంటే, అలాంటి టైంలో బస్సులు ఆగిపోవడం అనేది ప్రజలకు ఎంతో ఇబ్బందికరమైన విషయం. డిమాండ్స్ అవన్నీ చెప్పి ఐఏఎస్ కమిటీతో చర్చలు జరిపారు, అవన్నీ ఎటూ తేలలేదు. సమ్మెకి వెళ్ళాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏమో దాని మీద కొంచెం తీవ్రంగా స్పందించిన తర్వాత అప్పుడు ఇంకా ఏంటంటే క్యాబులు వాళ్ళు వీళ్ళు కూడాను సమ్మెని స్టార్ట్ చేశారు. దాంతో ఇంకా ఒక రోజు రోజుకి జటిలమైపోతుంది సమస్య. అటు ప్రభుత్వము, కార్మిక సంఘాలు ఎవ్వరూ తగ్గట్లేదు. ప్రభుత్వం అయితే సమ్మె చేసిన వాళ్ళు అసలు ఉద్యోగులే కాదు, కొత్త ఆర్టీసీ ఇలా ఉండబోతోంది అంటూ ఒక రకమైనటువంటి విధి విధానాలను కూడా స్పష్టంగా చెప్పేసింది. అండ్ ఎవరైతే మన సమ్మెకి కొంచెం సపోర్ట్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగం అంటే జాబ్కి రాలేదో వాళ్ళు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ చేసుకుంటున్నారు అని కేసీఆర్ అన్నారు. నోటీసులు లేకుండా ఎలా తీస్తారు అని యూనియన్ వాళ్ళు అంటున్నారు. సో అసలు అంటే భవిష్యత్తులో ఆర్టీసీని ఎలా నడపాలి అన్న దాని మీద మొన్న ఉన్నతాధికారులు కొంతమంది అండ్ కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి సమీక్ష ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఒక ప్రతిపాదన ఒక చర్చ తీసుకొచ్చారు. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు వస్తాయి అంటూనే మొత్తం ఆర్టీసీని మాత్రం ఎప్పటికీ ప్రైవేటీకరించబోము అని కూడా ప్రకటించారు. అంటే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం గవర్నమెంట్కి కూడా ఏమాత్రం ఇష్టం లేదు, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందే అని స్పష్టమైతే చేశారు. బట్ ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని, తదనుగుణంగా ఆర్టీసీని కొంచెం బాగా పటిష్టంగా చేయడం కోసం అని చెప్పి చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. కానీ దాంట్లో మన చీఫ్ అడ్వైజర్ ఉన్నారు కదా సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆయన అన్నది ఏంటంటే ఇక మీదట ఆర్టీసీలో 3 రకాల బస్సులు ఉంటాయి అండ్ ఉన్న 10,400 వాటిల్లో బస్సుల్లో 50% బస్సులు అంటే 5,200 పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయి, 30% బస్సులు అంటే 3,100 బస్సులు అద్దెకు తీసుకుని వాటిని ఆర్టీసీ పర్యవేక్షణలో నడుపుతారు, 20% బస్సులేమో అంటే 2,100 బస్సులేమో పూర్తిగా ప్రైవేట్వి, ప్రైవేట్ స్టేజ్ క్యారేజ్ అన్నట్టుగా ఉంటాయి, అలాంటి పర్మిట్స్ ఇస్తారు. ఇక ప్రైవేట్ బస్సులు పల్లె వెలుగు సిటీ సర్వీసులు కూడా నడిపించాలి, ఛార్జెస్ ఆర్టీసీ చెప్పినట్టే ఉంటాయి తప్ప అంతకన్నా ఎక్కువ ప్రైవేటీకరణ చేశారు కదా అంటే ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెంచడానికి ఉండదు. అండ్ ఆర్టీసీలో ఇప్పటికే 21% అద్దె బస్సులు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఇంకొక 9% అద్దె బస్సులు తీసుకుని నడిపిస్తూ ఉండాలి. అండ్ వివిధ వర్గాల రాయితీలు అలాగే కొనసాగుతాయి, వాటికి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది. అయితే ఇలా అద్దె బస్సులు ప్రైవేట్ బస్సులు ఏ కారణంగా తీసుకుంటున్నారన్న దానికి గవర్నమెంట్ దగ్గర స్పష్టమైన రీజన్స్ అయితే అది చెప్పలేదు. బట్ చూచాయిగా వాళ్ళు అనేది ఏంటంటే యూనియన్స్ ప్రవర్తన వల్ల ఇలా చేస్తున్నామని మాత్రం చెప్పారు. అంటే ఈ చర్యలన్నీ చేపట్టడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తన, అంటే వాళ్ళు ఎక్కిన చెట్టు కొమ్మని వాళ్ళు నరుక్కుంటున్నారు కాబట్టి గత 40 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాష్టికం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. సో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ గవర్నమెంట్ టైంలో సమ్మె చేసినటువంటి ఆర్టీసీ యూనియన్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా సమ్మెకి దిగారు. ప్రభుత్వం ఏది ఉన్నా కూడా వీళ్ళ అతి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడం వల్ల పకడ్బందీ నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వేచ్ఛ మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా యూనియన్స్ ఇవ్వరు. సో ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం మా ధ్యేయం కాబట్టి మేము ఈసారి ఇలాంటి ఒక హార్ష్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఇక ఉద్యోగాలని అంటే ఎవరైతే ఈ సమ్మెకి సపోర్ట్ చేశారో వాళ్ళ ఉద్యోగాలు తీసేసే విషయం మీద కూడా అంతే దృఢంగా ఉంది. సమ్మె ఉధృతం చేయడం కొంచెం చాలా ఫూలిష్ యాక్ట్. గవర్నమెంట్ దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1,100 మాత్రమే, మిగతా వాళ్ళని డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి అసలు లేనే లేదు. ఎందుకంటే ఎవరిని ఎవరు డిస్మిస్ చేయలేదు, వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి గడువు లోపల విధుల్లో చేరకపోతే వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అని అన్నారు. బట్ అసలు ఈ మొత్తం ఇప్పటి వరకు జరిగిన ఈ ఏదైతే ఒక టోటల్ సినారియో ఉందో దీంతోపాటు ఇప్పుడు క్యాబ్స్ వాళ్ళు కూడాను బంద్ చేస్తున్నారు కదా, అట్లా ఏ విధంగా చూసుకున్నా అన్ని విధాల సెల్ఫ్ గోల్ అయిపోయి అసలు ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అనిపించేది ఏంటి ఎవరికైనా సరే అంటే ఏంటి అసలు మనిషి కొంచెం కూడా దిగి రావట్లేదు ఏంటి, కొంచెం కూడా యూనియన్స్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అది ఒక ఎమికబుల్ సిచ్యువేషన్ చెప్పాలంటే, ఇద్దరి మధ్య ఒక ఎమికబుల్ థింగ్ ఒకటి ఉండాలి. అలా కాకుండా ఎంతసేపు మేము ఇలాగే ఉంటాము, మేము ఇంతకన్నా ఇంకా అసలు ఒక్క అడుగు కూడా మేము స్ట్రెచ్ చెయ్యము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా అయితే ఉండలేరు కదా. అలా ఇప్పుడు ఎవరైనా సరే తెగేదాకా లాగితే కొంచెం కష్టమైన విషయమే, అది అందరికీ తెలిసిన విషయం. పైగా ఈ ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ చూపించేటటువంటి పంతం చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు అసలు ఏంటి అసలు, ఎందుకంటే సాధారణంగా ఏ ప్రభుత్వ అధినేత అయినా సరే అలా వ్యవహరించరు. సమ్మె చేయడం కార్మికుల హక్కు, అది చేయకుండా చూడటం యాజమాన్యం బాధ్యత. అంటే సమ్మె న్యాయమైంది కావచ్చు కాకపోవచ్చు, జీతపద్యాల గురించి చేసే డిమాండ్లు సాధారణంగా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే చావుకు పెడితే లంకడానికి వచ్చినట్టు అని ఒక సామెత ఉంది చూసారా, ఆ టైప్లో అంటే చచ్చిపోతావు అని అంటే కనీసం సరేలే అయితే నేను వరన్నం కాకుండా రవ్వన్నమే తింటానులే అని ఎట్లయితే వీళ్ళు వస్తారు బేరానికి వస్తారు. అలాగా కొండంత అడిగితే కనీసం ఒక గుప్పెడంతనే ఇస్తారు కదా అన్న లెక్కలో కార్మిక సంఘాలు ఉంటాయి. అండ్ ఇద్దామనుకున్న దానిలో పావు వంతుతో యాజమాన్యం బేరాలు స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎవరు ఏకపక్షంగా అయితే ఎవరు గెలవలేరు అని. ఏదో ఒక దశలో ఏదో ఒక పాయింట్ దగ్గర రాజీ పడాలని ఇద్దరికీ తెలుసు. ఎటొచ్చి ఆ పాయింట్ను కొంచెం అటు జరుపుదామని వాళ్ళు, ఇటు జరుపుదామని వీళ్ళు కొన్నాళ్ళు ట్రై చేస్తారు అంతే. అడిగినదంతా ఇవ్వరు అని కార్మికులకు ఎంత బాగా తెలుసో, ఎంతో కొంత ఇవ్వక తప్పదు అని యాజమాన్యానికి కూడా తెలుసు. అయితే బెట్టు చేయకుండా ఇస్తే ఇంకోసారి మళ్ళీ ఆ సర్లే తొందరగానే ఇచ్చారు కదా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకోసారి మళ్ళీ ఎక్కడ తొందరగా లోకు అయిపోతారో అన్న భయం కొద్దీ కొంచెం అలా డ్రాగ్ చేస్తారు తప్ప, అల్టిమేట్లీ ఇద్దరూ చెరొక స్టెప్ దిగి రావాలని తెలుసు. కానీ ఈసారి ఎందుకు అసలు కొంచెం కూడా దిగి రావడానికి ఇష్టపడట్లేదు. ఒక సంస్థని స్థాపించాలన్నా నడపాలన్నా కొంత సొంత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేట్ యజమానే తెగేదాకా లాగకుండా దిగొచ్చి కార్మికుల కోరికలను ఏదో ఒక స్థాయిలో అంగీకరించక తప్పని ఈ రోజుల్లో కేవలం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సొమ్ముకి ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధినేత ఎంత ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది, ఎంత లౌక్యంగా వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అందుకే గవర్నమెంట్ సంస్థల్లో కార్మికుల మాట ఎక్కువగా చెల్లుతుంది. సమ్మె నోటీస్ అందంగానే ఆ సంబంధించిన మంత్రి కార్మికులతో చర్చలు స్టార్ట్ చేస్తాడు. అఫ్కోర్స్ అవి ఫెయిల్ అవుతాయి, డౌటే లేదు. సమ్మె స్టార్ట్ అవుతుంది, సమ్మె కొంచెం తీవ్రమవుతుంది, మళ్ళీ చర్చలు మొదలు పెడతారు. కార్మిక నాయకుల సామర్థ్యం బట్టి, యజమాన్యం బింకం బట్టి ఆ చర్చలు ముందుకెళ్లడమా లేకపోతే వెనక్కి వెళ్ళడమా అనేది తేలుతూ ఉంటాయి. కొన్నిసార్లు అటు లాగుతారు, కొన్నిసార్లు ఇటు లాగుతూ ఉంటారు. ఒక మన ఈ క్రమశిక్షణ రాహిత్యం, అసలు ఎటువంటి డిసిప్లినరీ ఇది లేకుండా సహించము అని అంటూ గవర్నమెంట్ ఫస్ట్ రోజుల్లో కొంచెం ప్రకటిస్తుంది. స్టిల్ అంతిమంగా కార్మికుల్ని మరీ ఇబ్బంది పెట్టదు. కొన్నాళ్ళ సమ్మె తర్వాత నెమ్మదిగా కార్మికులకు కూడా ఓపిక తగ్గుతుంది కాబట్టి ఏదో ఒకలాగా రాజీ పడతారు. సమ్మె కాలాన్ని పనికాలంగా పరిగణించామని చెప్పి ప్రభుత్వం కూడా ప్రకటించేసి వాళ్ళని ఏదో ఒకటి సూచ చేస్తుంది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగినా ఇలాగే జరుగుతుంది. బట్ ఈసారి ఎందుకో చాలా డ్రాగ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ రెవెన్యూ టైం, దసరా టైం అంటేనే రెవెన్యూ టైం. దసరా పెద్ద పండగ చెప్పాలంటే తెలంగాణలో బతుకమ్మ టైంలో అందరూ ఇళ్ళకి వెళ్ళాల్సిన టైము. అసలు ఇప్పటికీ ఇంకా అంటే మనకి చూస్తే కనుక గవర్నమెంట్ హాలిడేస్, స్కూల్ హాలిడేస్ ఇచ్చింది చూసారు కదా 21st వరకు, ఆ తర్వాత కూడా ఇంకా పొడిగిస్తారు అని అనుకుంటున్నారు. టచ్ వుడ్, అలా జరగకూడదు ఎందుకంటే పిల్లలు చదువులు పాడైపోతాయి. స్టిల్ పిల్లలు మాత్రం హ్యాపీస్ అనుకోండి, అది వేరే విషయం. బట్ దెన్ అంటే నేను అనేది ఏంటంటే ఓవరాల్గా ఎప్పుడూ ఏదో ఒక చోట ఖచ్చితంగా అటు ఇటు డ్రాక్ చేస్తున్నప్పుడు కొద్ది గొప్ప ముందు వెనక అవుతుంది, కానీ అట్లీస్ట్ షార్ట్ అవుట్ అవుతుంది. ఈసారి ఎందుకు ఇంత జటిలంగా మారింది అనే విషయానికి వస్తే చాలా చాలా విశ్లేషణలు మనకి వినిపిస్తాయి, కనిపిస్తాయి. స్టిల్ ఎవరి పంతంలో వాళ్ళు ఉన్నారన్నట్టుగా, పైగా ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు, తర్వాత లీడర్సు, తర్వాత ఈ మన క్యాబ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడాను సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి. సో ఇది ఎటు వెళుతుందనేది అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా దీని గురించి మనం ఇంకా ఎక్కువ విశ్లేషించాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకే ఖచ్చితంగా విశ్లేషిస్తాను. బట్ ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఇవాళకి ఇద్దరితో ముగించి తిరిగి రేపు ఇదే విషయం గురించి మరింత చర్చించుకుందాం. ఇవాళకి మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రానికి ముగింపు పలుకుతోంది. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇంట్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆప్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ are extremely biased and hence listener's discretion is advised.
Oh, dil కలకాదు కదా సఘులారా పూతకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని భూతకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని భూతకి వల కనిపించి వల పిలిచిన చెలులో కలలో వల కనిపించి వల పిలిచిన చెలులో కనుల విందు చేశారే కనుల విందు చేశారి కధన్యుడనైతిని నేనగ ఓసకి ఓహో చలి ఓహో మదీయ మోహిని ఓసకి రాగము పలికించి ఆయన సగు ప్రియలే ఆయన సగు ప్రియలే మరి మాయలు దిక్కులు ఏలని ఓసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఓసకి మనసేమో నా వైపు కనుతూపులు ఒకవైపు మనసేమో నా వైపు ఆటలకో తెలిసెనులే ఆటలకో తెలిసెను చెలగాటము నా కడ చెల్లుని ఓసకి ఓహో చెలి ఓహో మదీయమో
శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవివైనవయ శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్ను చూపు కరువైన వారికైనా కన్ను చూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలు పుకవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసి కొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రథముపై లోకేశు వడిలోన ఓ రతూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓ రతూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పద నిశా స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజాలు కూలినా కాలాలు మారిన గాడ్పులే వీచిన మనుజులే ధనుజులై మట్టి పాల్ చేసిన చదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజము నా జా
అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము నిన్న రాణి మనసు వెన్న రాజు గుణము నిన్న రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
గురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా తవటలయ్యారు ఒట్టి తవటలయ్యారు పడక మీద తుమ్మ ముళ్ళు పరచెనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయ నిల్చెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజుతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను. పొదుపులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను.
కంటి పాప కంటే ఎంతో గారవించెను, కంటి పాప కంటే ఎంతో గారవించెను. దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను, తానుండసాగెను. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము నిన్న రాణి మనసు వెన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.
నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. కూరిమి గలవారంతా కొడుకులేనురా, కూరిమి గలవారంతా కొడుకులేనురా. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా.
అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రాజు గుణము నిన్న రాణి మనసు నిన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.